చరిత్రలో ఆధ్యాత్మిక విద్యను ఒక విద్యాలయంలో నేర్చుకోవటానికి వీలుగా ఉండేటట్టు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రయత్నం చేస్తున్నాము అనే మాట ఇంకొన్నాళ్ళకి తేలుతుంది. అది మనం అనే మాట అనొచ్చు అనకూడదు కదా. ఈ ప్రయత్నంలో కొన్ని విషయాలు మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక జన్మలో ఫలించకపోవచ్చు, అనేక జన్మలు పట్టవచ్చు. శ్రీరామ్ శర్మ ఆచార్య, లారీ మహాశయ లాంటి వాళ్లే సంవత్సరాలు సంవత్సరాలు సాధన చేశారు. వాళ్ల సాధన ముందు మన సాధనలు, సాధనలు అనే పేరు కూడా అనిపించుకోవాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్ని సత్యాలు మనకి స్పష్టంగా అర్థమవుతే మనం కొన్ని వేషాలు వేయము. ఏదో ఒకసారి ఆర్పించేసి, ఒకసారి ఊదోతి వెలిగించేసి, ఏదో నాలుగేడు మంత్రాలు చేసేసుకుని మన అదృష్టం బాగుండే ఆ మంత్రాలు ఫలించటం మొదలెడితే ఏదో 10 మంది ప్రశ్నలకు జవాబు చెప్పేసి, ఇదంతా ఆధ్యాత్మికత మాత్రం కాదు, ఆధ్యాత్మికత ముసుగులో వేసేటటువంటి పిచ్చివేషాలు, పరమ పిచ్చివేషాలు. ఇంకేదంటే ఒక తల్లి ఒక పిల్లవాడికి ఇది ఇస్తే వాడు చచ్చిపోతాడు అని తెలిసాక అది ఇస్తుందా ఇవ్వదా? ఇస్తే ఏమనుకోవాలి? చేత మనం మన పిల్లలకి సవ్యమైనటువంటి ఆధ్యాత్మిక విద్య చెప్పకుండా మీరు అడిగేటటువంటి పిచ్చి పిచ్చి కోరికలు ఆ గురువుల దగ్గరికే వెళ్లి, మేము చాలా ప్రేమ ఉన్న వాళ్ళం అండి, మేము చాలా మంచి వాళ్ళం అండి, మా పిల్లలకి మీరు చేయండి అని అడిగితే మీరు తల్లిదండ్రులా రాక్షసులా? అది మీరు నాకే జవాబు చెప్పక్కర్లే, మీకే జవాబు తెలుసు. కానీ ఆ రాక్షసత్వం మీలోంచి పోదు. ఎందుకు పోదు అంటే వాతావరణం యొక్క దెబ్బ. దానికి ఆ వాతావరణంలోనే ఈ దీపాన్ని వెలిగించగలమా అనే ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఈ ప్రయత్నంలో ఆధ్యాత్మికతలో ఉండేటటువంటి ఫస్ట్ కండిషన్ స్వేచ్ఛ. మీరు అది గుర్తుంచుకోండి. స్వేచ్ఛ లేనిదే ఆధ్యాత్మికతకి విలువ లేదు. ఎంత మంచి పని చేసినా వాడికి స్వేచ్ఛ లేకపోతే ఆధ్యాత్మికత అనవసరం. అంచేత మీరు స్వేచ్ఛగా ఈ పనులన్నీ చేసుకోవాలి. మీరు ఇష్టపడి ఈ పనులన్నీ చేసుకోవాలి. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి కష్టాలు పడాలి తప్ప ఎవడో చెప్పాడు, ఎవడు చెప్పినా ఏం లాభం లేదు. అంచేత మీ స్వేచ్ఛ రెండు రకాలుగానూ పనిచేస్తుంది. మీరు ఈ పనులు చేయటానికి పనికొస్తుంది, ఈ చెయ్యిలు మానివేయటానికి కూడా పనిచేస్తుంది. మేము మానకుండా ఉండేటట్టు చూసుకోండి మాస్టారు అనే పిచ్చి వెధవ వేషాలు వేయవద్దు. నాకు విసిగిపోయింది అది విని విని. అది కుదరదు. అది ఉత్తిరే నవ్వి ఎందుకు ఊరుకుంటారు అంటే, పిల్లవాడు అంటాడు కదా మాస్టారు వైట్ హౌస్ ని తీసుకొచ్చి గుంటూరులో పెట్టే అన్నాడు అనుకోండి, మీ చిన్న పిల్లవాడు తిడతారా మీరు వాడిని? ఇంకా 10 మంది చెప్తారు ఇవాళ మా వాడు ఏమన్నాడో తెలుసా? విన్నవాడికి తెలుసు, మీకు తెలుసు. అది సంభవమా అసంభవమా? అసంభవం. అలా నవ్వుకుంటారు తప్ప గురువులు. మీరేదో చాలా తెలివైన ప్రశ్న వేశారు, చాలా తెలివిగా గురువులు నెత్తి మీద బాధ్యత పంపిస్తున్నారు అనుకోను. జాగ్రత్త పడండి. ఎందుకంటే గురువులు కేవలము వాళ్ళు మీ స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనేటటువంటి ఒక చిన్న కారణంతో మీకు చెప్పరు. అంటే మీ ఇష్టం, అది మీరికి ఏది కావాలో అది అడగండి, మాకేంటి అంటారు. కానీ ప్రశ్న నువ్వు అడుగుతున్నది అది మంచిది కాదు అని నీకు చాలా చాలా సార్లు చెప్పినా కూడా అదే కావాలి అని మళ్లీ మళ్లీ అడిగితే, ఆ గురువు దగ్గరికి వెళ్ళటం అంటే ఆ గురువు ఫోటోను అడుక్కుంటే చాలు, పాపం ఆయన నవ్వడు కొట్టడు చేయగలిగేది చేస్తాడు. గురువును అడిగితే పాపం వాడు మానవ శరీర ధారే కదా, ఆ ధారి గందరగోళం పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీ స్వేచ్ఛకు మేము అడ్డురాము. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మికత మాత్రం ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళకి తిట్లు తప్పవు. అక్కడున్న వాళ్ళని నేను ఇంకా తిట్టను, ఇక్కడ నవ్వుతూ ఊరుకుంటాను. ఇంకా వాళ్ళకిందుకు, ఇక్కడ మీరు సాధన నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి విషయాలు చెప్పాలి తప్ప, అర్థమైంది కదా. అంచేత ఇక్కడ మీరు ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రకృతిలో మీరు ఏమి జరుగుతోందా, మీకు నచ్చినవి జరుగుతోందా, నచ్చనివి జరుగుతోందా, అంతా కరెక్టే, అంతా కరెక్టే అన్నాను నేను తెలిసి. మీకు అది మంచిది కనుకే అది జరుగుతోంది తప్ప, మీకు అది మంచిది కాకపోతే అది జరగదు అనే మానసిక స్థితి ఉండాలి. పిల్లవాడికి పెళ్లైనా అవ్వకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, అమ్మాయికి పెళ్లైనా అవ్వకపోయినా, అమ్మాయిని భర్త బాధ పెడుతోన్నా, మిమ్మల్ని మీ భర్త బాధ పెట్టేస్తోన్నా. ఇదంటే భర్తలు భార్యలు అత్తలు కోడళ్లు ఇదేంటో, అందరూ ఒకడనొకడు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే నన్ను బాధ పెట్టేస్తున్నాను, భర్త వచ్చి భార్య బాధ పెట్టేస్తోంది అంటాడు, భార్య వచ్చి భర్త బాధ పెట్టేస్తోంది అంటాడు, అత్త వచ్చి కోడలు బాధ పెట్టేస్తోంది అంటుంది, కోడలు వచ్చి ఇంతకీ ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో నాకు అర్థం కాలే. ఒకే కుటుంబంలో వచ్చి చెప్తారు సమాచారది కాదా, నేనే రహస్యాలు ఏం చెప్పటమే అందరికీ తెలుసుందనే ప్రపంచంలో. దాన్ని బట్టి మీకేమర్థమైంది, యు ఆర్ ఫిట్ ఫర్ దట్. మీ కర్మ మిమ్మల్ని అలాంటి పరిస్థితుల్లోనే జీవించమని చెప్పుతున్నది. లేకపోతే మీరు జీవించలేరు, మిమ్మల్ని బలవంతంగా నెట్టినా అక్కడ ఏమడదది బయటకు వచ్చేస్తారు. అంచేత ఒకటి, మీరు ఆ పరిస్థితుల నుంచి పారిపోవటానికి ప్రయత్నించకండి. రెండోది, ఆ పరిస్థితుల్ని మార్చటానికి ప్రయత్నించకండి. ఇట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటే పరిస్థితులైనా మారిపోతాయి, లేకపోతే మీరైనా పరిస్థితుల దగ్గర ఉండరు. ఈ కాలంలో అనేక మంది పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవటానికి కారణం వాళ్ళ తెలివితేటలు కాదు, వాళ్ళ అదృష్టము కాదు. తల్లిదండ్రుల దగ్గర మేము ఉండకూడదు అనేటటువంటి ఒక తీవ్రమైన అనుభూతి వాళ్ళని అంత దూరం దోషిస్తుంది. అది మీకు అర్థం అవ్వాలి. అది వాళ్ళ తెలివితేటల వల్లనే అవటం లేదు. ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం కాదు, ఫారెన్కి వెళ్తున్నది. ఎందుకు పోతున్నారు అంటే మీరు గెంటేస్తున్నారు వాళ్ళని, వాళ్ళు వెళ్ళకపోతే మీరు ఏడుస్తున్నారు. అది మీకు ఎప్పుడైనా అర్థమైందో లేదో, మీకు అది చాలా మంచిదనిపిస్తుంది కనుక ఓకే. కానీ నిజంగా వాడు ఫారెన్ వెళ్తే వాడు ఉండడు అని ఏడ్చిందిట గాంధీ గారి అమ్మ. పూర్వకాలంలో అయితే ఎవరైనా సముద్రం దాటితే ఇంకా అవుతే అసలు వాడిని సమాజంలోకి రానిచ్చేవారు కాదు, ఊరి బయట నుంచో పెట్టేవారు, అంత అసహ్యంగా ట్రీట్ చేసేవారు. కరెక్ట్ అమ్మా, నీ కర్మ అది, చెప్పింది అర్థం చేసుకో. నేను చెప్పింది మీకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి, మీ కర్మే అది భరించు. నువ్వు ఏమీ చే, ఆ మాటలే మాట్లాడతాను నేను, మీకు అది అర్థమయ్యేటట్టు తిడతా కూడా, రేపు కొడతా కూడా, నేను మళ్ళా అడిగిన ప్రశ్న అడిగితే కొడతా, అడిగిన ప్రశ్న అడిగితే చేత. యు డిజర్వ్ ఇట్. నువ్వు ఏడవాలి అంటే, ఏడిచే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే నీకు ఏడవటానికే కర్మ ఉన్నది. ఆ కర్మ ఎప్పుడు వదులుతుంది నీకు, నువ్వు మారితే. అర్థమైంది కదా, నువ్వు మారకుండా మాత్రం ప్రపంచం మారదు, అసంభవం. మీరు మార్చడానికి ట్రై చేయకండి, ఏ గురువు మార్చలేడు. మహా అవుతే గురువు ఏం చేస్తాడు అంటే మత్తుమందు వేస్తాడు. ఆ మత్తుమందు కూడా నీకు ఆ గురువుకి గురువు కర్మ వల్ల ఏదో కర్మ ఉంటుంది. నీలాంటి వాళ్ళు గురువు దగ్గరికి వచ్చారు అంటేనే ఎక్కడో లింక్ ఉంటుంది కదా, లింక్ లేని ఇక్కడ ఎందుకు కూర్చుని ఉంటాను నేను, అది అర్థం చేసుకోండి. కానీ ఆ లింక్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటమే, ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసుకుంటూ ఇంతమంది గురువులు ఆ ఎదురుకుండా కూర్చుని ఉన్నా కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నా, వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు ప్రపంచంలో ఏం మార్చడానికి వచ్చారు మనం అడగటం లేదు. అవునా, నేను అది చెప్పదలుచుకున్నా ఇక్కడ. మీ కోరికలు తీర్చడానికి ఇది పెట్టలేదు నేను. శ్రీరామ శర్మ ఆచార్య కానీ, సిద్ధిసాయి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ మీ నుంచి ఏమి కోరుకుంటున్నారు, అది కోరుకోవటానికి ప్రతి నెల కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుని వెళ్తారు మీరు. కానీ ఇక్కడ రెండున్నాయి చెప్పాను, మీ పరిస్థితులకి మీరే బాధ్యులు తప్ప నీ భర్త కాని నీ పిల్లలు కాని నీ ఆవిడ కాని బాధ్యురాలు కాదు. నీ ఏడుపుకి వాళ్ళు బాధ్యులు కారు. నీ కర్మే అలా ఉంది. నీ కర్మ అలా ఉందంటే నువ్వేం చేయాలి? నువ్వు మార్చుకో. నేను నువ్వు మార్చుకోలేవు, నేనేం చేయలేను. చాలా మంది ఏమంటూ ఉంటారు అంటే పై ఆఫీసర్ మాటలు కింద వాళ్ళు వింటలేదు అని చాలా కంప్లైంట్లు వస్తాయి నాకు. అసలు అదొక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అనమాట, పనికిరాని చెత్త డిస్కషన్ లో అదొక డిస్కషన్. ఏంటో కాలం మారిపోయింది, అదొక కాలం. పెద్దవాళ్ళు మాటలు ఎవరు వింటలేదు. నువ్వు నీ పెద్దవాళ్ళు మాటలు విన్నావా ఎప్పుడైనా? నువ్వు నీ పెద్దవాడు మాటలు విన్నప్పుడు నీ కింద ఉన్నవాళ్ళు నీ మాట వినరు. రాముడు లాంటి వాళ్ళు, వాళ్ళు సర్వశక్తి సంపన్నులైనా అడవికి పోవంటే పోయారు తల్లిదండ్రులంటే. ఇప్పుడు మమ్మల్ని ఎవరు గౌరవించటం లేదంటారు. యూ డోంట్ డిజర్వ్. మీకు గౌరవింపుకోవటానికి తగిన అర్హత లేదు మీకు. అది ఎందుకు అర్థం కావటం? అర్థమవుతుందా చెప్తుంది? అది నేర్చుకోండి. మీరు గౌరవించ, ఇప్పుడు నేను ఇంత తిడుతోన్నా, మీరు ఎందుకు రావాలంటే ఇక్కడికి పోయే నోడు నన్ను తిట్టాలని గంటే వచ్చు కదా నన్ను. ఎందుకు వస్తున్నారు మీరు? ఖచ్చితంగా నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది అనే నమ్మకం ఉంది మీకు. ఎందుకు ఉపయోగపడుతుంది అనే నమ్మకం ఉంది? అంత గొప్ప గొప్ప వాళ్ల యొక్క ఆలోచనలు దాని వెనకాతలున్నాయి. కేవలం నేను చెప్పేది తెలుగులో చెప్పవచ్చు, కానీ జీవిత విధానం మాత్రం వాళ్లు పొందుపరిచినదే. దీనికి ఒక టైం టేబుల్ లాంటిది వేసుకుంటున్నాం మనం, కానీ అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంచేత మీకు వీలు పట్టడానికి కానీ నాకు వీలుగా ఉండే టైం టేబుల్ కాదు నేను వేసేది. ఇంచేత మొదటి రెండు మూడు నెలలు చాలా మారిపోతూ ఉంటుండే టైం టేబుల్. కంగారు పడకండి దాని గురించి. మార్చమే చాలా మంచిది. మీ వల్ల రేపు రాబోయేటటువంటి అనేకులకి రెడీమేడ్ టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ఇవాళ మార్పు అర్థమైంది కదా మీకు. మీరేవి నేర్చుకోవాలి? మొట్టమొదట ఆసనాలు నేర్చుకోవాలి. ఏడా ఐదా ఎన్ని పెడుతున్నారు? ఏడు. ఆ ఏడు ఆసనాలు సవ్యంగా వేయటం రావాలి మీకు. ఆసనాలకి మొత్తం మీద మీరు ఇక్కడ 5 గంటలు నేర్చుకోవాలి. చెప్పేశారు కావంతా. ఇంకొక ఆసనాలు వేస్తున్నప్పుడు నటించకండి, ఇంటికి వెళ్లి వేసుకుంటాం అనుకోకండి. ఇక్కడే వేయాలి మీరు, సవ్యంగా వేయాలి. కష్టమే మొదట్లో, కానీ ఈ వారం రోజులు కాబోలు కదా టైం టేబుల్ వేశారు. 7 డేస్ టైం టేబుల్లో మీరు ఖచ్చితంగా వచ్చేస్తుంది అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే. కానీ ఆసనాలు మీరు కరెక్ట్ గా వేయగలిగితే మొట్టమొదట ఏంటి అంటే మీకు వచ్చేటటువంటి లాభము, ఇంట్లో వాళ్లు కానీ బయట వాళ్లు కానీ ఎలా ప్రవర్తించినా మీరు బాధపడటం మానేస్తారు. ఫస్ట్ లాభం మీరు ఆసనాలు కరెక్ట్ గా వేసుకోవటం వచ్చింది అనేదానికి నిదర్శనం ఏంటి అంటే స్థిరం, సుఖం, ఆసనం. మీ జీవితాలు స్థిరంగా ఉంటాయి, మీరు సుఖంగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా. ఏకచక్రపురంలో పాండవులు అడుక్కు తింటున్నా సుఖంగా ఉన్నారు. దుర్యోధనులు వాళ్ళు రాజ్యం వేలాది చివరి క్షణం వరకు చచ్చేంత వరకు ఎప్పుడూ వాళ్ళు సుఖంగా లేరు. ఇంకేత డబ్బులోనూ మనుషుల్లోనూ సుఖం లేదు, మానసిక స్థితిలో సుఖం ఉంది. ఆ మానసిక స్థితి మనసు మారిపోతే వచ్చేస్తుంది. మనం మనసు మార్చుకోలేం కనుక సులభంగా ఆసనాలు. మనసు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆసనాలు మీరు కరెక్ట్ గా వేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది, సుఖం వస్తుంది. ఇది అర్థమైంది కదా? అందుకు ప్రాక్టీస్ చేయండి. అది అంతే తప్ప ఉత్తినేదు ఆరోగ్యం కోసం మాత్రం నేను ఇక్కడ నేర్పటం లేదు. కానీ ఆరోగ్యం సహజంగా వస్తుంది. మనస్సు స్థిరపడిపోయి సుఖంగా ఉంటే అసలు రోగాలు రావు. ఆసనాలు అర్థమయ్యాయి కదా? అంతేత ఆసనాల మీద చాలా తీవ్రంగా ప్రయత్నం చేయండి. నేర్పేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కనికరించకండి. మిమ్మల్ని మీరు కనికరించుకోకండి. మాట్లాడేవాళ్లు కరుకుగా చెప్పండి. ఇంచేతంటే ప్రేమగా ముద్దుగా. ఇన్ని వేల సంవత్సరాలు బట్టి గురువులు చెప్తూనే వచ్చారు, అసలు వింటాం కూడా లేదు మనుషులు. ఇంచేత అసలు ఆ ప్రేమ తీసేస్తే ఏమవుతుందో చూద్దాం అనుకుంటున్నాను నేను. వద్దు, ప్రేమ ఎంతైనా ఉండొచ్చు కాక, కానీ ఆపరేషన్ చేయాలి, గుండె కొయ్యాలి. డాక్టర్ ప్రేమ ఉంది నేను గుండె కొయ్యలేనంటే ఏమవుతుంది? అంతే కదా అని చేత కుదరదు. కరెక్టే అబ్బా, కరెక్టే, ఏమి తప్పలేదు. అది అంచేత ఆపరేషన్ నేను చేస్తా. ఆపరేషన్ చేయించుకోవటానికి మాత్రం మీరు ఇక్కడ రావాలి. ఆసనాలు అర్థమే కదా. రెండోది ప్రాణాయామము. ప్రాణాయామము మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియటం లేదు, కానీ ఒకసారి కళ్ళు మూసుకోండి, ఇదే నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చుక్కాని లాంటిది అనమాట. చుక్కాని అంటే ఏంటి? జీవితానికి మీరు దిశ ఇవ్వవచ్చు. ఎటో వెళ్ళిపోతున్నటువంటి జీవితాన్ని మళ్ళా మార్చుకోవచ్చు, కానీ ఇప్పుడు మార్చుకోవటం రాదు మీకు. కానీ ఆ దిశ ఇక్కడుంది, శ్వాసలో ఉంది, దాన్ని గమనించుకోండి. కళ్ళు మూసుకోండి, స్ట్రైట్ గా కూర్చోండి, చిన్ముద్ర వేసుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. మెల్లిగా వెళ్ళొచ్చు, లోతుగా వెళ్ళొచ్చు. గట్టిగా పీల్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, పూర్తిగా వదలటానికి ప్రయత్నం చేయొద్దు. సహజము, సహజము, సహజము. ఏ ఆలోచన రానివ్వకండి. పరిపూర్ణ ఏకాగ్రత కావాలి. ఊపిరి తప్ప ఇంకేమి మిగలకూడదు. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇది శ్వాస యొక్క విధానం. ఒక నెలంతా కాదు, మళ్లీ ఈ క్లాసులకు వచ్చి నేను మళ్ళా కొత్తది చెప్పేంత వరకు ఇంక ఇదే చేయాలి. మీరు ఇదివరకు మీరు నేర్చుకున్న ప్రాణాయామాలు ఏమైనా ఉంటే అన్ని మర్చిపోండి. ఈ క్లాసెస్ లో చేరిన వాళ్ళు మిగతావి చేయడానికి వీలు లేదు అంటున్న నా ఉద్దేశం ఏంటో చేయకూడదని కాదు. నేను నేర్పేటటువంటి దానికి అవట్టి వస్తాయి. పద్ధతి ప్రకారం నేను వెళ్ళదలుచుకున్నాను. నేను ఒకటో క్లాసు దగ్గర నుంచి చాలా మీరు చురుగ్గా నేర్చుకోగలిగితే ఒక సంవత్సరం చాలు. భాగవతంలోని నిన్న కూడా చెప్పుకుంటాను నేను, ఒక సంవత్సరం చాలు దానికి. మొత్తం అంతవరకు వెళ్ళిపోతారు మీరు. ఎంతవరకు? ఈ గురువులు ఉన్న స్థాయి వరకు. అంతవరకు మీరు ఒక సంవత్సరంలో వెళ్ళిపోగలరు. ఎవరైనా సరే, మీరు ఎంత చదువుకున్నారు, మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు శాస్త్రాలు చదివారా లేదా, అదేమీ అనవసరం, ఏమీ అక్కర్లేదు. నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. మీరు మాక్సిమం 6 ఇయర్స్. ఈ మధ్యన ఇంకా తొందరగా కూడా అయిపోవచ్చు. ఏంటంటే మన జీవితాలలోని అదృష్టాలు మనకు తెలియదు. ఏమీ లేకుండా ఇక్కడ కూర్చుని ఇలాంటి ప్రయోగము మీ వల్ల జరుగుతోంది అంటే మిమ్మల్ని మీరు మాత్రం తక్కువ అంచనా వేసుకోకండి. ఎక్కడ నేను కోపపడుతున్నాను అంటే, ఇంత చెప్పినా కూడా మీరు విశాలంగా ఆలోచించలేకపోతున్నారు. ఇంకోళ్ళ మీద మీ ఆనందం ఆధారపడింది, వాళ్ల వల్ల నేను బాధపడుతున్నాను అనే బలహీనత మీకు ఉండకూడదు. మిమ్మల్ని ఎవరూ బాధ పెట్టలేరు. మీరు బాధపడితే ఎవడు ఏం చేయలేడు. మొత్తం దుర్యోధనుడు ఎందుకు చచ్చాడు అంటే ద్రౌపది నవ్విందని. అంతేగా, అసలు ద్రౌపది వీణ్ణి చూసి నవ్విందో లేదో కూడా మనకు తెలియదు. నాకు అనుమానమే అసలు. పాపం ఆవిడ లాంటి అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి పడిపోతే నవ్వదు. ఏదో అయి ఉంటుంది, వీడు ఆ నవ్వును పట్టుకుని ఏడ్చుకు చచ్చాడు. మనం అలాగే, మా ఆయన తిట్టాడు, మా ఆవిడ తిట్టింది, మా పిల్లవాడు తిట్టాడు. వాళ్లు నీ మాట విననంత మాత్రాన నువ్వు సుఖంగా జీవించలేకపోతే నువ్వు పరమతద్దం అది. అంతేగా, వాడు వినకపోతే నువ్వెందుకు కష్టపడాలి? వాడు గంగలో దిగితే నువ్వెందుకు కష్టపడాలి? ప్లస్ నీకు తెలుసా అసలు వాడికి ఏది మంచిదో? రేపు ఏం జరగబోతుందో మనకి తెలియదే. వాళ్ల జీవితాలను మేము మారుస్తాం అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. ఆ ఆలోచన విధానం కరెక్ట్ చేసుకోండి. అది కరెక్ట్ చేసుకోవటానికి ఏం చెప్పాను, ప్రతి గంట గంటకి మీరు మనస్ఫూర్తిగా మాత్రం చేయాలి. దాన్ని నటనగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉచ్చారణ చేస్తున్నటువంటి వాళ్ళు, ఉచ్చారణ చేయింపజేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి నిత్యము ప్రతి గంట మిమ్మల్ని మీరు అంకుశంతో పొడుచుకోండి. అదే కారు, అదే అలవాటైపోతే ఇంకా అదే అలవాటైపోతుంది మీకు. అదంతే అలవాటు అవటంలో ఉంటుంది. అంచేత స్వస్తి ప్రజాభ్య అనేది మనస్ఫూర్తిగా అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. నేను సుఖంగా ఉండాలని మాత్రం ఎప్పుడూ కోరుకోకండి, అది ఎప్పటికీ జరగదు. కానీ ఇంకోటి సుఖంగా ఉండాలనుకోవటమే అన్ని సుఖాలకి రాజమార్గం. అది అనుభవం మీద మీకు తెలుస్తుంది. అంచేత అది ప్రతి గంటకి ఇక్కడ చేస్తున్నాం, అదే మీకు రిలాక్సేషన్. అంతే కదా చేస్తున్నారు. అంచేత ఆసనము, ప్రాణాయామాలు తీవ్రంగా చేయండి. తీవ్రంగా చేయండి అంటే కాదు, తీవ్రంగా చేయండి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఏకాగ్రతతో చేయండి. మీకు దాని లాభం మీకే తెలుస్తుంది. అసలు ఇదే అన్ని కోరికలు తీర్చిస్తుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఒకవేళ కోరిక తీరకపోతే ఎస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి చాలితే. ఒకవేళ తీరకపోతే బాధ వేదు. అంచేత ఆసనాలు, ప్రాణాయామం, మంచిగా ఆలోచించడం, దీని తర్వాత గురు చరిత్ర పారాయణ. ఇక్కడ ఉన్న టైంలో, టైం టేబుల్లో 2 సార్లు ఆవృత్తులు అయిపోవాలి అని అనుకుంటున్నా నేను. మీరు చేసి చూపిస్తే మీ దాన్ని బట్టి మిగతా వాళ్ళకి బాధ్యత ఇస్తా. అంచేత మీరేం గాభరా పడిపోయి 2 ఆవృత్తులు చేసి తీరాలి అని స్పీడ్గా తక్కువ ఏం చేయొద్దు. మీ స్పీడ్తో మీరు చదువుకోండి, ఎవరి స్పీడ్తో వాళ్ళు చదువుకోండి. చదువు వచ్చిన వాళ్ళు ఒక స్పీడ్లో వెళ్తారు, చదువు రాని వాళ్ళు ఒక స్పీడ్లో వెళ్తారు, చదువు వచ్చి తెలుగు రానటువంటి వాళ్ళు ఈ విదేశంలో చాలా మంది ఉంటారు. అమెరికాలో అక్కడ వస్తే తెలుగు వన్ తెలుగు టూ అనేదో చాలా సంస్థలు ఉన్నాయి, తానాను అనేవి. ఇక్కడ మన వాళ్ళకి చాలా మందికి తెలుగు రాదు చదవటం, నేనేమో తెలుగులో చదవమన్నా. అందుచేత మరి రాని భాషలో చదవాలి కనుక కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అందుచేత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇతరులతో ఎప్పుడు పోటీ పడవద్దు. ఇందులో కూడా ఆసనాలు ఉన్నాయి, ఒకళ్ళు గంట సేపు ఉండొచ్చు ఒక ఆసనంలో, ఒకళ్ళు ఒక క్షణమే ఉండొచ్చు. ఎదుటివాడు గంట ఉన్నాడు కదా అని నువ్వు రెండో క్షణం ఉండవద్దు. అర్థమైంది కదా? ఈ జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే మీరు ఎదగలేరు. ఎప్పుడు కూడా ఎదుట వాళ్ళతో మనం పోటీ పట్టడానికి ఇక్కడ రాలేదు, మనం నేర్చుకోవటానికి వచ్చాం. గురుచరిత్ర పారాయణ ఏదో ఒకటి చేసుకోండి, ఏదో ఒకటని ఇప్పుడు మళ్ళా మార్చుకోకండి. మీరు ఏది తీసుకున్నారో అదే మార్చుకుంటే మార్చుకోండి అని చెప్పాను కదా. మీకు ఈ నెల రెండు నెలల తర్వాత వరకు ఆ ఛాన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా కాస్త కరెక్ట్ లైన్లో పడ్డాక ఇంకప్పుడు శరణాకుళ్ళు రకరకాలైనటువంటివి పెడతాను నేను. అసలు తప్పు చేసిన వాళ్ళకి దాపితే రావటం లేదు, ఏం చేస్తాం? ఇంటర్మీడియట్ లో మా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి చదువు రావటం లేదు, రెసిడెన్షియల్ కాలేజీలో వెళ్లిన వాడు పాస్ అయిపోతున్నాడు. ఎందుకు పాస్ అవుతున్నాడు? సావగొట్టి చెవులు ముయ్యటం వల్ల, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. కానీ జాయిన్ అవ్వాలిగా రావాలిగా, వాడు ఇంట్లో కూర్చుంటే వాడు, కానీ ఇంటికి కూడా వాడు ఫోన్ చేస్తున్నారు పాపం, మీ వాడు రాలేదండి ఇంకా అని కదా. నేను అలాంటి ఫోన్లు ఇప్పుడిప్పుడే ఇంకేం నేను ఇంకంటే మీకు ఇప్పుడిప్పుడే కాస్త ఘాటు తగులుతోంది కదా, తట్టుకోగలరో లేదో చూసుకోండి మీరు. కానీ తట్టుకోగలిగితే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఇంకంటే రాబోయేటటువంటి కాలానికి మీరే మార్గదర్శకులు అవుతారు. అందులో మాత్రం నాకు ఎట్టి విధంగా డౌట్ లేదు. మీరు ఒక సంవత్సరం నిలబడుకోగలిగితే ఇంకా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా అందరూ మీ దగ్గరికే వస్తారు. అప్పుడు మీరు దాన్ని సదుపయోగం చేసుకుంటారో దురుపయోగం చేసుకుంటారో ఆ శక్తుల్ని మీ ఇష్టం. ఇంతంటే ఆ ప్రమాదం కూడా ఉందరు, ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి. ఇంతంటే ఇవంతా చేస్తూ ఉంటే ఖచ్చితంగా చిన్న చిన్న మ్యాజిక్లు చాలా మంది చేసేయగలరు. ఆ చిన్న చిన్న మ్యాజిక్లతో వాళ్ళు పరమ గురువులు అయిపోతారు, అయిపోవచ్చు. గురువు గారి యొక్క అయిపోవటంలో తప్పు కూడా లేదు, బాగుందే, నీకు ఎబిలిటీ ఉంది అయ్యావు. శ్రీలాల శర్మ ఆచార్యకి ఎబిలిటీ లేదే అవ్వలేదు. ఆయన రెండు మనస్సుల మల్ల యుద్ధం అని ఒక చాప్టర్ ఉంది, అద్భుతమైనటువంటి చాప్టర్, ఒకసారి చదివి వినిపించండి. ఏ గురువుని మీరు ఎందుకున్నా అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఆయనకే జరిగితే మనకెందుకు జరగదు. కానీ ఇలా కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు మనం చాలా గట్టిగా చెప్పుకుంటూ ఉండాలి, ఈ ప్రమాదం వస్తుంది, ఈ తప్పు వస్తుంది. ఎవరు పన్నుంటూ వెళ్తాయి అంచేత ఈ గురు చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలో వాళ్ళ జీవితాలు తెలుస్తాయి, వాళ్ళ జీవితాలు మనకు తెలుపుతాయి. వాళ్ళు చేసిన పనులు కాదు, అంచేత వాళ్ళ జీవితాలను మీరు చదువుకుంటున్నప్పుడు మీరు ఆచరించగలిగేవి నోట్ చేసుకుని నాకు చూపించండి. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మీరు ఏ లెవెల్లో ఉన్నారు. ఈ లెవెల్లో పైకి కిందకి అంటూ ఎవడు ఉండడు. తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, నేను కెమిస్ట్రీ చెప్తూ ఉంటాను, శాలరీ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు నాకు ఇప్పుడు బాధేస్తుంది, నాకెంత జీతం వస్తుందో అంతే జీతం ఆయనకి వస్తుంది. అంచేత నేను కెమిస్ట్రీ లెక్చర్ అవటం వల్ల నాకేం ఎక్కువ వచ్చేయటం లేదు. మరి అది పెద్ద బాధల్లా, అది నేను డైరెక్ట్ గా బాధ చెప్పుకుంటున్నా కదా. అంచేత మీరు స్థాయి అంటే కెమిస్ట్రీ గొప్ప, తెలుగు గొప్ప అంటే ఈ కాలం ఏం చెప్తాం? ఖచ్చితంగా కెమిస్ట్రీ గొప్ప అనుకుంటాం, తెలుగు గొప్ప కాదు అనుకుంటాం. ఆయన ఒకటే. అంచేత మీ స్థాయి పర్వాలేదు, మేము అంతే దాదాపు బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పర్వాలేదు. ఇందులో మేము మాట్లాడుకుంటూనే ఉంటాం కాలేజీలో, అమ్మా ప్రతి వాళ్ళకే వాళ్ళ వాళ్ళ బాధలు ఉండేవి. అంచేత గురు చరిత్ర చదువుకుంటున్నప్పుడు మీ స్థాయి నేను అంచనా వేస్తాను అంటే మీరు పక్క వాళ్ళకంటే పైన ఉన్నారా కింద ఉన్నారా అని కాదు, మీరు ఏ మార్గంలో వెళ్ళాలి, మిమ్మల్ని ఏ మార్గంలో తీసుకెళ్తే మీరు ఆ గురువు దగ్గరికి తొందరగా వెళ్ళగలరు. ఒక ఆఫీసర్కి సిగరెట్ తాగే అలవాటు ఉంది, ఎరుపు రంగు బట్టలు కట్టుకునే అలవాటు ఉంది, పాంకోళ్లు వేసుకునే అలవాటు ఉంది, నెత్తికి టోపీ పెట్టుకునే అలవాటు ఉంది, నాలుగు అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆఫీసర్తో పని చేయించుకోవాలి, ఏం చేస్తారు? ఇందులో మీ దగ్గర ఏముంటే అది అంతే కదా. అంచేత నెత్తిన టోపీ పెట్టే టోపీ తీసుకెళ్తారా, పాంకోలు తీసుకెళ్తారా, లేకపోతే సిగరెట్ ప్యాకెట్ తీసుకెళ్తారా, ఏదైనా తీసుకెళ్ళండి, వాళ్ల లైన్లోనే పడతారు మీరు. అంచేత ఏది ముఖ్యం అని కాదు, అర్థమైందా? కానీ మీ దగ్గర ఏముందో తెలుస్తుంది కదా. సిగరెట్ ప్యాకెట్ ఇచ్చారు అంటే అర్థం ఏంటనమాట? సిగరెట్ బడ్డీ వాడు ఎవడో పక్కన ఉన్నాడని, వాడు అప్పుడప్పుడు మిమ్మల్ని అక్కడ కూర్చోమంటున్నారని అర్థమవుతుంది. అంతనా? అంటే ఏం చెప్తారన్నమాట మీరు? అదిగా అర్థం అవ్వాలి. పక్కనే సిగరెట్ కొట్టుద్ది, వాడు పక్కకి వెళ్ళి అప్పుడప్పుడు మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టుతున్నాడు కనుక ఏం చేస్తున్నారు మీరు? చూసి అంటే మీరు అంచేత అలా రకరకాలుగా అర్థమవుతాయి. అంచేత ఇదే అర్థం చేసుకోండి, గురుచరిత్ర పారాయణలో మీకు ఏది అపీలింగ్ గా ఉంది, ఇది నేను చేయగలము అంటే, అనేక జన్మల నుంచి మీరు ఆ రూట్లో ఉన్నారేమో, మీకు తెలియదు ఇంకా ఆ యాంగిల్లో ఆలోచించటం, మీకు ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు కూడా. కానీ ఒక సంవత్సరం పాటు అంటే 12 క్లాసులు అవ్వాలి. సంవత్సరం పాటు అంటే మళ్ళా ఒక సంవత్సరం అయిపోయిందని నేను ఇంతే చేసి మళ్ళా సంవత్సరం తర్వాత వస్తే నేనేం చేయలేను. ఇది మొదటి నెల సిలబస్. ఇది మొదటి నెల మీరు దీన్ని బాగా రుబ్బుకోండి. ఆసనాలు 7 చాలా బాగా రావాలి. అసలు మీ ఆరోగ్యాలు మారిపోతాయి వారం రోజుల్లో, మీ ఆలోచనలు మారిపోతాయి. దాని తర్వాత గురు చరిత్రలో స్పీడ్ వద్దు, 2 ఆవృత్తాలు అవ్వాలని రాశాం మనం. ఎంతవుతే అంత, కానీ ఆ టైం మాత్రం పాటించండి. ఎంత టైం పెట్టారో అక్కడ మాత్రం మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎంత గంటల ఎంత పెట్టారో నాకు అయితే అంటే 2.5 గంటలు. ఆ 2.5 గంటలు మనస్ఫూర్తిగా ఆ గురు చరిత్ర చదువుతూ మీరు అందులో ఏం చేయగలరు అవుతుంది కదా. అంతేగా ఇది వెళ్ళాయించుకోండి మీరు. కానీ ఇక్కడ నేను చెప్పిన ఆ తేడాలు మళ్లీ మళ్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. చాలా గ్రూపులుగా విడదీశాం. సిలబస్ ఇంత అంటే మొత్తం మీద ఎన్ని గంటలు అయింది? 35 గంటలు. అంటే 35 గంటలు ఇక్కడ నేర్చుకుంటారు నా దగ్గర. కానీ కొంతమంది మరి 10 నుంచి 4 వరకు రాలేరుగా. వాళ్ళని నేనేమంటున్నా, 6:30 నుంచి 8:30 రమ్మంటున్నా, లేదా 6:30 నుంచి 8:30 రండి, లేదు రాత్రి 10 నుంచి అంటే అప్పుడు ఇక్కడే ఉంటారు నా దగ్గరే. కానీ రాత్రి ఉంటారు కాదు, మేము ఇక్కడే ఉండిపోగలమండి, ఉండిపోండి. ఎందుకంటే నేను చూసింది ఏంటంటే ఆ ఏర్పాట్లు చేయటం మొదలైతే సాధన దెబ్బతింటోంది. మనం ఇక్కడ మారటానికి వచ్చాం కానీ తినటానికి రాలేదు కదా. అంచేత కేవలము 24 అవర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళలేరు కనుక వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆహారం ఉంటుంది. మిగతా వాళ్ళు మీకు ఎలాగో లంచ్ బాక్స్ అవి తీసుకోవటం ఇంకా అలవాటు అవ్వకపోతే అలవాటు చేసుకోండి. సరేనా? లేకపోతే భోంచేసి వచ్చేసేయండి, భోంచేసి వెళ్ళిపోతూ ఉండండి. ఇప్పుడు ఇంకోటి కూడా చాలా స్పష్టంగా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పండి నేను చెప్తున్నాను ఇది. అంచేత మళ్ళీ ఇంకోటి అడగకండి, ఇది నేను డైరెక్ట్ గా చెప్పాను కనుక అదే మీరు కూడా చెప్పాలి. అందరినైనా తీసుకురావచ్చు ఇక్కడికి, ఎవరినైనా తీసుకురావచ్చు. సాధకులుగా నేను బాధ్యత వహించేది మాత్రము అంశదానము, సమయదానము, ప్రతిభాదానము చేసే వాళ్ళకే అపాయింట్కి. మిగతా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు 1 గంట వచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ టైంకి ఇక్కడ ఏం జరుగుతుందో అందులో పాలు పంచుకోవచ్చు. వాళ్ళు పిల్లల్ని తీసుకురావచ్చా? తీసుకురావచ్చు. వాళ్ళు అల్లరి చేస్తే ఏం చేస్తాం? వాళ్ళని ఏమీ అన్ను నేను, మా వాళ్ళు అన్నా నేనేం ఒప్పుకోను, మీరన్నా ఒప్పుకోను. అర్థం కదా? పిల్లలు పిల్లలే, మీ మనసులే మీకు లొంగకపోతే పిల్లలు మీ మాట వింటారని ఎలా అనుకుంటారు మీరు? తీసుకురావచ్చు వారు మీరు. అర్థమవుతుంది కదా? మీ బంధుమిత్రులందరినీ కూడా తీసుకురావచ్చు, ఎప్పుడైనా తీసుకురావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సాధనకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ సాధనకు కానీ మరి అడ్డు తగలకూడదు వాళ్ళు. అదొక్కటే కండిషన్. మరి అడ్డు తగలేక వెళ్ళిపోండి అంటే బాధపడకూడదు. కానీ కండిషన్ అదే, సాధనకు అడ్డు తగలకూడదు. పిల్లలు అల్లరి చేస్తూ నెత్తికెక్కితే ఏమీ అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు నెత్తికి ఎక్కగలిగే వయసులో ఉండాలి. పర్వాలేదు, అర్థమైంది కదా? వాళ్ళ నెత్తికి అనువు వయసులో ఉన్నారనుకోండి అభ్యంతరం లే, కానీ శ్రీదేవి వయసులో ఉన్నారనుకోండి మరి ఒప్పుకోం. అర్థమైంది కదా? మీరే కదండి అన్నారు. అంతేత నేను చాలాసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది మరి, లేకపోతే అర్థం అవటం లేదు. మనుషులు మీరే అన్నారు కదా అంటారు మళ్ళీ ఇప్పుడు. అంచేత ఎంతమంది రావచ్చు? సాధనకి మాత్రం అడ్డు తగలకుండా చూసుకోండి. మీరు సీరియస్ గా సాధన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు దాన్ని ఏమంటారు రుచి కోసం మధ్య మధ్యన ఒకసారి చూసి వెళ్తాం అంటూ ఉంటారు కదా. రావచ్చు వాళ్ళు, ఆ టైంకి ఆ టైం టేబుల్ రాసి ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు పాలు పంచుకోవాలి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది మాత్రం గుర్తుంచుకోండి, కార్యక్రమం నోట్ చేసుకుని వాళ్ళు చేయాలి ఇక్కడికి వచ్చి, చిన్నపిల్లలు తప్ప. చూసిపోతామని మేము వేషాలు వేస్తే ఒప్పుకోం. సాయంత్రము అనుగ్రహ పీఠానికి నేను వచ్చినప్పుడు, వచ్చినప్పుడు ముందు నాతో మాట్లాడకూడదు, కానీ దాని తర్వాత నిజంగా మీకు ఏదైనా బాధలు ఉంటే తప్పనిసరిగా నాతో మాట్లాడచ్చు. కానీ ఒక లైన్ రెండు లైన్లో చెప్పడం అంతే. అక్కడ నేను ఇచ్చిన జవాబు నచ్చినా నచ్చకపోయినా పక్కకి వెళ్ళిపోవటమే, ఇంత మిగతా వాళ్ళని కూడా రానివ్వండి ఎప్పుడు. ఓకేనా? ఇక్కడ మాత్రము ఎవరు కలవటానికి రాకండి. దేనికి వస్తారు అంటే ఆ సాధన చేసుకోవటానికి వస్తారు. బై ఛాన్స్ ఇలా ఏదైనా మనం మాట్లాడుకోవటం, ఎందుకంటే మీరు సాధన చేయటం మొదలెట్టాక మీరు రకరకాల స్థితుల్లోకి వెళ్తారు. ప్రతిదీ చూడవలసిందే కదా. ఆ స్థితుల్లోకి వెళ్తున్నప్పుడు కానీ నేను రావాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగే ఉంటే ఎన్నిసార్లు అని చెప్తాను నేను. అర్థమవుతుంది కదా? మీరు ముందుకు వెళ్తే న్యాచురల్ గా అనుక్షణము పక్కన ఉండవలసినటువంటి అవసరం వస్తుంది. అంటే చెప్పాలి కదా, తర్వాత ఇచ్చేదైతే టైం వేస్ట్ అవుతుంది. అంతకంటే ప్రమాదాలు ఏం జరగవు. మహా అవుతే ఏం ప్రమాదం జరుగుతుందంటే మీరు కూర్చొని నిద్రపోతారు. మ్యాక్సిమం జరిగే ప్రమాదం అది. కానీ దానివల్ల మీ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా నిద్ర రావచ్చు. సరే, హాయిగా నిద్రపోయి లేచి వెళ్ళిపోతారు. అంతే, పెద్దగా జరిగే ప్రమాదం అంతకంటే ఇంకేం ఉండదు. ఆసనాలు, ప్రాణాయామం అంటే శ్వాసను గమనించుట. దాని తర్వాత స్వస్తి ప్రజాభ్య అంటే మీ జీవితాలు మారిపోతాయి. నెల నెల రెండు నెలలు అలా చేసుకుంటూ పోతూ ఉంటేనే అసలు జీవితాలు మారిపోతాయి. ఇది ఫస్ట్ స్టెప్, అందరూ చేయవలసిందే. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీరు ఎన్నుకున్న విధానంలో ఉన్నటువంటి గురు చరిత్రను చదవమన్నాను. ఒక మొత్తం టైం టేబుల్ ఇచ్చారు కదా, ఆ టైం టేబుల్లో ఎప్పుడు అది చదువుతారో నిర్ణయించుకోండి. చదవటం మొదలెట్టేసి ఉంటే మీరు ఏం చదివారో ఆ చదివిన దాన్ని మీరు ఎంత వట్టబట్టించుకున్నారో మీరు నోట్స్ లాగా రాయాలి. మాకు రాయటం రాదు, ఇది రాదు, ప్రశ్నే లేదు, మీరు నేర్చుకోవాల్సిందే రాయటం. అర్థమైంది కదా? కన్సెషన్స్ అనేవి లేదు. మీకు రాయటం రాదన్నారంటే మీకు రెట్టింపు పని చెప్తాను నేను. అంతేకా, అది నేర్చుకోవాల్సిందే. మాకు రాయటం రాదు, ఎలా రాయలో రాదు, మాకు నేర్పించండి, నేర్చుకోండి. మీరు ఎన్నుకున్నటువంటి గురువు యొక్క చదివిన దాంట్లో నోట్స్ రాసుకోవాలి. మీరు నోట్స్ రాసుకోవటం అంటే ఏంటి, మీరు ఏం చదివారో కాదు, మీరు ఏది ఆచరించగలరో. శ్రీరామ్ శర్మ ఆచార్య గురించి, ఆయన రోజు ఐదు మాలలు గాయత్రి చేసేవారు. ఆయన గురువు మదన్మోహన్ మాలవీయ. ఒక చిన్న నియమం పెట్టుకో బాబు, ఏ రోజు నువ్వు గాయత్రి మంత్రం చెప్ప ఐదు మాలలు చేయవో ఆ రోజు నువ్వు ఆహారం తీసుకోకు అని చెప్పాడు. ఆయన చాలా గర్వంగా రాసుకుంటాడు తన 80 ఏట, ఏ రోజు నేను భోజనం మానలేదు అని. మనము భోజనం మానం ఏ రోజు, కానీ ఆయనకి మనకి ఒక చిన్న తేడా ఉంది. ఏంటా తేడా? ఆయన నిర్ణయించుకున్నది చేసి భోజనం చేశాడు, మనం నిర్ణయించుకున్నది వదిలేసి భోజనం చేస్తాం. ఎప్పుడు ఏది పూర్తి కాదు. మీకే కాదు నాకు వర్తిస్తుందని చెప్పి మీరేం కంగారు పడకండి. అది పూర్తవలే, నిన్న పూర్తి అయిపోవాలనుకున్నాను నేను. ఏది గురువు గారు కావలే, మన నేను భోజనం చేశాగా సిగ్గు లేకుండా. కానీ మీరు ఆ సిగ్గు పడగలగాలి, మీరు అది చెప్పుకోగలగాలి. అందులోప మేము చాలా గొప్ప ఉండి మానేసామండి అంటే కుదరదు. ఇంకేత మీరు ఆచరించగలిగేటటువంటిది రాసి చెప్పాలి. గురువుల చరిత్ర చదివి ఏది ఆచరించాలో మీకు తెలియలేకపోతే ఆ గురువు పరమ దద్దం అన్నమాట. ఆ గురువుని గంగలో పోసి చూసేయవచ్చు, కాల్చి పార్చేయవచ్చు. అంటే ఎలా జీవించాలో చెప్పలేని గురువు ఎందుకు మనకి? అంచేత గురు చరిత్ర మీరు చదివాక మీకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ఆ గురువు దద్దమ్మ కాదు కనుక ఖచ్చితంగా మనం దద్దమ్మనం. అంచేత ఆ దద్దమ్మతనాన్ని ఎలా వదులుకోవాలో నేర్చుకోండి. మీరు ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. యూనివర్సిటీ పెడదాం అంటే పెడదామని తల్లుపితే యూనివర్సిటీ అనేసరి కల్లా చాలా గందరగోళాలు వస్తాయి. ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటారు. మళ్ళా లాంగ్ టర్మ్ కోచింగ్ కి పంపిస్తూ ఉంటాం మన పిల్లల్ని. ఫెయిల్ అవుతే ఫెయిల్ అయిపోయాడని మానేయం. ఇక్కడ మీరు చదవలేమేమో అని మానేసే దద్దమ్మలు చేరారు భారతదేశంలో. చదవలేక ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుతారు. ఫెయిల్ అయ్యాడంటేనే అర్థం ఏంటి? రాలేదనేగా. మరి ఆ సీరియస్నెస్ ఇక్కడ ఉండాలి మీకు. మేము ఖచ్చితంగా దీన్ని నేర్చుకుని తీరుతాము. కానీ ఆ సీరియస్నెస్ కి మూడు చాలా ఇంపార్టెంట్. ఆసనాలు, శ్వాసను గమనించుకోవటము, ప్రతి గంట గంటకి నిజంగా స్వస్తి ప్రజాభ్య అంటాం. నిజంగా అంటే అర్థమైందా? ఎప్పుడు మీరు కళ్ళు మూసుకున్నా స్వస్తి ప్రజాభ్యానికి ఆ స్థితి వస్తుంది. మీరు ఊహా జగత్తులో దాన్ని ఊహించుకోగలగాలి. అలాంటి దేశాన్ని, సకాలంలో వర్షం పడేటువంటి దేశము, పిల్లలు మనవలు ధనముతో ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి రోజులు, మనమేగా ఉండేది, మన చుట్టూరా ఉన్నటువంటి ప్రపంచం, మన కుటుంబాన్ని మీరు అలా ఊహించుకుంటే అది ఫలితాలు ఇస్తుంది తప్ప. లేకపోతే కొన్ని కోట్ల గుడులలో ప్రపంచమంతటా ఇదే ఆలోచనలు.
ఇది తప్పించే లేవు, కొట్టుకు వస్తున్నారు దేవాలయాలు. ఎందుకంటే నోటితో అంటున్నారు తప్ప అంటున్నటువంటి భావం లేదు. అన్ని దేవాలయాల్లోనూ ఇది అన్ని అంటే నా ఉద్దేశం భారతదేశంలోనే కాదు, క్రిస్టియన్ దేవాలయాలైనా ముస్లిం అన్ని చోట్ల ఇదే భావం. కానీ కొట్టుకు చూస్తున్నాం మనం, మనకి సిగ్గు కూడా అవటం లేదు అదేంటి నోటితో ఇది అంటున్నటువంటి మనం ఎందుకు కొట్టుకు చూస్తున్నాం అని. అంచేతే ఇది చాలా అవసరం. ఆసనాలలో మీ శరీరం లొంగాలి, ప్రాణాయామంలో మీరు శ్వాసే అయిపోవాలి. శ్వాసను మీరు మార్చకండి, అనకండి ఇన్ని జన్మలు బట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి శ్వాస పీల్చుకుంటున్నాం కదా, దాన్ని కేవలము దర్శించండి, అర్థం చేసుకోండి. ఇది ఈ క్లాసుని ఆ భావ తీవ్రత లేకుండా ఉత్తినే వచ్చి ఉత్తినే వెళ్ళిపోతే అదే యూనివర్సిటీ అవ్వదు అది. దాని తర్వాత మీరు చేస్తున్నటువంటి గురువుల యొక్క ఒక పేజీ చదువుతారు, మూడు పేజీలు చదువుతారు, ఒకళ్ళైనే చదువుతారు. కానీ ఇది నేను ఆచరణ చేస్తాను అనుకున్నాక అది ఆ రోజు నుంచి మీ జీవితంలోకి వచ్చేయాలి. లేకపోతే ఎందుకు చదవడం? గాడిదలు కాచుకోవటానికా అన్నాడు సిద్ధిసాయి. ఎందుకు చదవడం? మనం అలాగే గాడిదల్లాగా జీవిస్తున్నాం కదా. మన పిల్లల సంగతి తర్వాత చూద్దాం మనం అలాంటి దద్దమ్మలమే అని అర్థం అవ్వాలి మనకి. గురుచరిత్ర పారాయణ చేసేస్తూ అది చేసేస్తూ ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాం, అది జరగకూడదు. గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత మంత్ర జపం ఒకటి మీరు చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకోండి. మీరు చేసేటటువంటి మంత్రము మీరు ఎన్నుకోవచ్చు. ఈ చిన్న మార్పు నిన్నటికి ఇవాళకి ఏంటి అంటే గురునామే మంత్ర జపంగా చేసుకుంటే ఓకే, లేదు నాకు ఒక విశేషమైనటువంటి మంత్రం కావాలి ఒక మంత్రాన్ని ఎన్నుకోండి. మీరు ఎన్నుకోవటమే, ఎవరు ఇవ్వటం ఏం లేదు. ఇక్కడ గురువులు గురుముఖత నేర్చుకోవాలనే మూర్ఖత్వం అసలొద్దు. ఏం చేస్తాడు ఆ గురువు? ఇంతమంది గురువులు వచ్చి చచ్చారు, గురుముఖత చాలా విన్నారు అందరూ, ఎవడూ మారలేదు. ఇంకా గురుముఖత ఎవడూ మారడు, మీలో మార్పు రావాలి. మీలో మార్పు తీసుకురావటానికి ఈ మాటలన్నీ కూడా. ఇంకేత ఒక మంత్రాన్ని ఒక నిశ్చిత సంఖ్యలో మీరు జపం చేసుకోవాలి. ఆ సంఖ్య ఆ మంత్రము మీరు నాకు తర్వాత చెప్పొచ్చు. మీరు ఎందుకు మొదలు తీసేయండి, ఆ టైం టేబుల్లోనే అంతా జరుగుతుంది. టైం టేబుల్ వస్తే నాకు చెప్పి ఎలా ఉందో నాకు గుర్తులేదు. కానీ ఇది ఏది కూడా పెర్మనెంట్ కాదు, అది గుర్తుంచుకోండి. మీరే దీనికి రూపకల్పన చేయాలి. ఈ సంస్థకి మీరే పునాదిరాళ్ళు. మీరు నేర్పించగలిగితే మీ వీధి బట్టి ఎలా ఉంటుందో మీరు చెప్పాలి. తిట్టే బాధ్యత నాది, పనిచేసే బాధ్యత మీది. పొద్దున్న 5:30 నుంచి 5:30 ప్రాతకాల ప్రార్థన, 5:30 నుంచి 7:30 ఆసన ప్రాణాయామాలు, 7:30 నుంచి 8:30 బ్రేక్ఫాస్ట్, 8:30 నుంచి 10:30 మొదటి 8:30 నుంచి 10:30 ఇది 2 గంటలు. దాని తర్వాత 11:00 నుంచి 12:30 1.5 గంటలు, 2, 1.5, 3:30. దాని తర్వాత 3 నుంచి 5 ఇంకో 2 గంటలు, 5:30 గంటలు అయింది. 6 నుంచి 8 మళ్లీ ప్రాక్టికల్ సెషన్, 7:30 గంటలు. 8:30 నుంచి 10 నాలుగవ సెషన్, అంటే మొత్తం 10 గంటలైంది. ఈ 10 గంటలలో మీరు నేను చెప్పిన పనులు చేయాలి. గురుచరిత్ర చదువుకోవటం, మంత్రజపం చేసుకోవటం, ఆసన ప్రాణాయామాలు వేసుకోవటం, అంతే. ఇంకంతకంటే ఎక్కువేం చేయక్కర్లే. ఈ స్టడీ అవర్స్ లో ఎలా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నెక్స్ట్ స్టడీ అవర్ లో చెప్తాను నేను. ఇంతవరకు అర్థమైంది కదా? ఒక పొద్దున్న ఆసన ప్రాణాయామాలు అవి వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోండి, టైం ఉంది కదా, చాలా నీట్ గా వేసుకోండి. మీకు తెలియదు అది మీ జీవితాన్ని ఎంత మారుస్తుందో. ఆసనాలు ప్రాణాయామాలు చేయకపోవటం వల్లే భారతీయులందరూ ఇలా ఏడుస్తున్నారు. మారాలి అంటే మార్పు రాదు కూడా, అదే తమాషా ఎప్పుడు కూడా. ఇంతేత మీరు ఆ ముండితనం ఉంచుకుని ఈ టైం టేబుల్ ప్రకారం మీరు మిమ్మల్ని మీరు చావుకొట్టుకోగలిగితే ఒక సంవత్సరం లోపల నెక్స్ట్ బ్యాచ్కి మీరు చెప్పగలుగుతారు. మీకు నేను చెప్తాను. అంతేత ఈ బ్యాచ్కి నేను చెప్పేసిన తర్వాత ఒంగోలులో నెక్స్ట్ ఇయర్ ఈ విషయాలు నేను చెప్పను. క్లాసెస్ లో అలాగే 1వ క్లాస్ చదివిన తర్వాత 2వ క్లాసు, 2వ క్లాస్ చదివిన తర్వాత 3వ క్లాసు వెళ్ళినట్టే చాలా సింపుల్ గా ఇంతే మీరు చేస్తారు. ఇంకా ఏవేవో చేసేస్తారు, ధ్యానం చేస్తాము మేము, భస్త్రికా ప్రాణాయామాలు చేస్తాము, కపాలి భాతలు చేస్తాము, పిచ్చివి ఏమీ చేయొద్దు మీరు. నేను ఎటు తీసుకెళ్ళదలుచుకున్నానో నాకు తెలుసు, మీకు తెలియదు ఖచ్చితంగా. అది మీకేమీ తెలియదు, మీరు అనుకుంటున్నారు మీకు తెలుసు అని ఒక అపోహ ఉంది, ఈ గురువులకే తెలియదు. ఇంచేత అసలు ఇలాంటి సమూహం ఏర్పడితే కదా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకోగలరు. అదే అర్థం చేసుకోండి అని చెప్పి ఇంతే ఉంటుంది మీకు సిలబస్. ఇక్కడ మూడు రోజులు చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోయాక అక్కడ చేసుకుంటూ ఉండండి. కానీ ఇంటికి వెళ్ళిపోయాక ఇక్కడ రాకూడదని ఏం లేదు, ఆ టైంకి వచ్చి చేసుకుంటూ ఉండొచ్చు. బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ వెళ్తామని చెప్తున్నాను, కానీ ఇంతే చేస్తారు. మీరు గురు చరిత్ర చదువుకుంటారు, ఆసన ప్రాణాయామాలు చెప్పిన వేసుకుంటారు, శ్వాసం చూసుకుంటారు, ఒక మంత్రాన్ని జపం చేస్తారు. జపం ఎలా చేయాలో చెప్తాను నేను, అంత ఈజీగా ఏమి ఉండదు. ఎందుకురా బాబు నేను జపం చేసుకున్నాను ఎందుకున్నాను అని ఏడిపిస్తాను నేను మిమ్మల్ని. అంత ఈజీగా ఏం జరిగిపో, అందరికీ వచ్చేసి ఉంటే ఈ పాటికి మీరందరూ చాలా గొప్పవాళ్ళు అయిపోయి ఉండేవారు, నన్ను తిప్పుతూ ఉండేవారు, నోర్మీ నీకేం తెలుసురా బచ్చాగాడి నువ్వు మాకు చెప్తావా నువ్వు అని. మీరు అలా అనలేకపోతున్నారు అంటేనే ఇంతవరకు కూడా మీరు చేసినవంతా కూడా నటనే కదా. అది అర్థమైంది కదా, అది అర్థమైపోతే మీకు ఈ ఒక్క సంవత్సరంలో మీ జీవితాలు ఎంత మారుతాయో చూడండి. ఒక గురువు యొక్క మార్గదర్శనం చేయగలిగేటటువంటి వ్యక్తి మీ జుట్టు పట్టుకుని నడిపిస్తే ఎంత మార్పు వస్తుందో మీకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికతలో ఒక స్కూల్ లాగా, ఇదివరకు అవి ఆశ్రమాల్లో ఉండేవి, హిమాలయాలలో ఉండేవి, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అది గుర్తుంచుకోండి. మీరేవే గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. అందువల్ల మనకి అవకాశం వచ్చింది అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన యొక్క సాధనా బలం వల్ల కానీ, మన యొక్క ఆర్తి వల్ల కానీ ఇది రాలేదు. ఆర్తి వల్ల వచ్చేవాళ్ళు ఎలాగో వెళ్ళిపోతూ ఉంటారు. కేవలము ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండి ప్రజలందరినీ కూడా తప్పుడు మార్గాల్లో పడేస్తూ చివరికి ఆధ్యాత్మిక మార్గం చెప్దామంటే భారతదేశంలో దాన్ని ఏమని అంటున్నాం మనం ఇప్పుడు, సాఫ్రనైజేషన్, వినకూడదు, చదవకూడదు, వాటి గురించి మాట్లాడకూడదు అనేటటువంటిది వచ్చి ఖచ్చితంగా ఆధ్యాత్మిక విద్య నాశనం అయిపోయింది. నీకే తెలియదు, నాకే తెలియదు. ఆ బయట పడటానికి గురువులు వేసినటువంటి ప్రణాళిక ఇది, ఈ శ్వేతద్వీపం. కానీ గురువుల యొక్క ప్రణాళిక ఎవరైనా పాలు పంచుకుని చేస్తే వస్తుంది తప్ప లాభం జరగదు. రావణ వధ జరగాలి అంటే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు లాంటి అనేక మంది మహర్షులు ముందు బీజాలు ఇస్తున్నారు. రాముడు వచ్చేసినంత మాత్రాన ఏమైపోదు, ఏముంటుంది అక్కడ, తలవై చూస్తే కూర్చుంటాడు రాముడు ఒక్కడు కూర్చుంటే అక్కడ. ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాముడు వస్తే ఏడుస్తూ కూర్చునే వాళ్ళే తప్ప మీలో ఎవరు ఆయన దగ్గరికి వెళ్లి సహాయపడరు. మిమ్మల్ని మీరు గొప్పగా అనుకోవద్దు, అందుకు చెప్తున్నాను నేను. మీకు అహంకారం వచ్చేస్తుంది, మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏమీ కాదు మీరు. కానీ మీరు అవ్వగలిగేటటువంటి పాసిబిలిటీ వచ్చింది, సంభావన వచ్చింది. కరెక్ట్ గా మీరు చెప్పింది చెప్పినట్టు చేసుకువెళ్ళండి తప్ప ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు ఏమి చెప్పినా రెండు మూడేళ్ల వరకు దారి తప్పకండి. రెండు మూడేళ్ల తర్వాత అసలు దారి తప్పే ప్రసక్తే ఉండదు. ఈ దారి మీకు చాలా సుగమంగా అయిపోతుంది, అప్పుడు మీరు ఇంకో గణం తిట్టవచ్చు. ఇలాగే ఇంకొక ఇలాంటివి ఎన్ని సెంటర్స్ పెట్టగలుగుతాను అని కూడా నేను ఆలోచిస్తున్నాను చాలా ఊళ్ళల్లో. ఇంకేంటే మూడు రోజులు మీకు చెప్పేశాక ఇంకో ఊరు, మీరు 27 రోజులు మిగతా చేసుకోవాలి కదా, ఇక్కడ కూర్చుని నేనేం చేస్తా. ఇలాగే ఎన్ని సెంటర్స్ పెడితే ఆ అన్ని సెంటర్స్ లో ఎన్ని సెంటర్స్ యాక్టివ్ అవుతాయో చూడాలి. గురువు గారు 2400 శక్తిపీఠాలు పెట్టారు, ముందు 24 అని చెప్పి తర్వాత 3200 శక్తిపీఠాలు అయ్యాయి. ఎక్కడా ఆ శక్తిపీఠాల గురించి ఎవరికి ఏమీ తెలియదు. అంటే ఏమైంది, గాయత్రి శక్తిపీఠాలు ఏదో శక్తి కేంద్రాలుగా పెట్టి కూడా అవి కేంద్రాలు కాలేదు, ఆయనే స్వయంగా స్థాపించినాయి. ఎందుకంటే మొండి వాళ్ళని, దద్దమ్మల్ని గురువులు కూడా ఏమీ చేయలేరు. మిమ్మల్ని మీరు సాగుగొట్టుకోండి, గురువులు చెయ్యరు. మీరు గురువు గారు నా మనసు మార్చేయండి, మీ మనసు ఎందుకు మార్చటం, మార్చదలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ మనసు మారుస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, మీ మనసు మారిస్తే గురువు గారికి వెళ్ళాము, మార్చగలిగితే వాళ్ళ మనసులో మారుస్తారు కదా. రావణాసురుడు మనసు మార్చలేకపోయారు, శిశుపాలుడు మనసు మార్చలేకపోయారు. కానీ మీ అంతటి మీరు మారవచ్చు. ఒక గుండా వాల్మీకిగా మారగలిగాడు, ఒక చిన్న కుర్రాడి పేరు 5 వాడిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రాలార్జునుడిది అది. అంతటి మానసిక స్థితి అర్థమైంది కదా. టైం టేబుల్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఎప్పుడు, ఇప్పుడు ఉందిగా 12:30 వరకు. మీరు ఇదే కాదు, మళ్లీ మళ్లీ మార్చండి. మీరందరూ గుర్తుంచుకోండి, మీరు ఎలాగైనా మార్చండి దీన్ని. అందరికీ అనుకూలమైనటువంటి టైం రావాలి, అర్థమైంది కదా. అంచేత ప్రతిరోజు మీరు మార్చుకోవచ్చు. మన అదృష్టం ఏంటి అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళం. ఎప్పుడు నేను చెప్తాను కదా, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి తక్కువ సిలబస్ లో ఎక్కువ డిగ్రీలు వస్తాయి, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళ నుంచి మాత్రం కష్టాలు వస్తాయి. అంతే చూసుకోండి. ఇప్పుడు చెప్పింది చాలా క్లియర్ గా అర్థమైంది కదా. అంతేత ప్రస్తుతం ఇంకా టైం ఉంది కనుక పొద్దున్న ఆసనాలు వేసిన వాళ్ళు వేసుకోండి. పొద్దున్న ఆసనాలు వేసేసిన వాళ్ళు మళ్లీ వేయండి. నటించొద్దు, మళ్లీ మళ్లీ వేయాలి తప్ప. మీరు ఒకరోజు ఒక క్షణం వేస్తే ఏం అవ్వదు. ఆ ఆసనాల యొక్క లింక్ భావం అర్థం అవుతుంది కదా. దాన్ని వేసుకోండి. స్వస్తి.